పట్టుకుని వశం చేసుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కృష్ణుడు అంటాం. 12 కళ్ళు మాత్రమే వశంపరచుకున్నవాడిని రాముడు అంటాం. 3 కళలు మాత్రమే వశంపరచుకున్నవాడిని పరశురాముడు అంటాం. వీళ్ళు సూర్యకిరణాల మీద అథారిటీస్. వీళ్ళు చంద్ర కళలు 3 మాత్రమే పట్టుకుంటే పరశురాముడు, 12 మాత్రమే పట్టుకుంటే కృష్ణుడు రాముడు, 16 పూర్తిగా పట్టేసుకుంటే కృష్ణుడు జగద్గురు అవుతాడు. కానీ ఇది కూడా సూర్యకిరణాలే. చంద్రుడు ద్వారా మనకు వచ్చేటటువంటి సూర్యకిరణాలు శ్రీ విద్య. ఇంతకీ గాయత్రి నుంచి ఏమొస్తుంది మరి? సూర్యుడి నుంచి శ్రీ విద్య వస్తుంది, షోడశి విద్య వస్తుంది. ఇంతకీ షోడశి విద్య అందరూ చేయొచ్చా చేయకూడదా? తెలిస్తే అందరూ చేయొచ్చు. ఆవిడ చేయొద్దన్నాడు. చంద్రుడు యొక్క కిరణాలు నేను ఉపయోగించుకుంటాను అంటే మిమ్మల్ని ఆపగలిగే దమ్ము ఆవిడకైనా ఉందా? ఆపండి చూస్తాను. తెలిస్తే కదా ఈ శ్రీ విద్య, ఈ గాయత్రి విద్య, దేడ పింగళ శ్వాస, ఈ మంత్రాల జోలికి వెళ్ళకండి. మీరు మీరు గాయత్రి మంత్రం ఎన్ని కోట్లు చేశారు, కయ్యల హ్రీంసగల హ్రీంసగల హీం ఎంత చేశారు, ఎంత చేశారు, ఒకటి ఫార్ములా మాత్రమే అది. మీ శ్వాస మీరు గమనించుకోండి. మీ శ్వాస మీరు గమనించుకుంటూ ఉంటే తమాషా అయినటువంటి అనుభూతి మీకు అతి త్వరలో రాబోతుంది. ఈ నెల రోజులు మీరు చేసుకుంటే అదేంటి అంటే, రెండు నాసికా రంధ్రాల నుంచి సమానంగా శ్వాస వెళ్ళదు. ఓసారి ఎడం వైపు నుంచి ఎక్కువ వెళ్తున్నట్టుంటుంది, ఓసారి కుడివైపు నుంచి ఎక్కువ వెళ్తున్నట్టుంది. కుడివైపు నుంచి ఎక్కువ వెళ్తున్నటువంటిది గాయత్రి శ్వాస, ఎడం వైపు నుంచి ఎక్కువగా వెళ్తున్నటువంటిది శ్రీ విద్య శ్వాస, లలితా శ్వాస, మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకుంటుంది. ఇడ పింగళ. అందుకు శ్వాసను గమనించమంటున్నాను మీరు. అది ఏదో సాధారణంగా గమనించకండి. దాని వెనకాతల అద్భుతమైనటువంటి శక్తి తరంగాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంది. ఆ అద్భుతమైనటువంటి విజ్ఞానం మీ కళ్ళ ముందు విప్పాలి, పుస్తకాల్లో కాదు. పుస్తకాల్లో కాదు, పుస్తకాల్లో చదివితే ఏం లాభం? ఇప్పుడు ఇంతమంది గురించి, యోగుల గురించి చెప్పాను, మనం ఏం చేయగలమా? ఏం చేయలేము. కానీ ఆ యోగులు ఏమీ చదువుకునే వాళ్ళు కూడా ఈ శ్వాస మీద, దాని మీద అధికారం సంపాదించుకున్నారు. కనుక మ్యాజిక్ చేయగలుగుతున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడగలుగుతున్నారు, మన జీవితాలలో వచ్చేటటువంటి కష్టాలను కూడా లీలగా తీసేయగలుగుతున్నారు. చేయగలరు మీకు ఆ శ్వాస మార్చుకోవటం వస్తే, శ్వాసను ఉపయోగించుకోవటం వస్తే. ఉపయోగించుకోవటం తర్వాత ముందు గమనించుకోండి దాన్ని. ఉపయోగించుకోవటం నేర్పేయండి మాస్టర్ అని అడుగుతారు, ఏం నేర్పేది నేను? అసలు నిరంతరము శ్వాస మీద మీ దృష్టి ఉంటే తప్ప దాన్ని ఉపయోగించుకోవటం నేను నేర్పలేను. నేను అసంభవం అది. కానీ గుర్తుంచుకోమంటే మేము పనులు మానేశా మాస్టర్, మీరు చెప్పారు మీరు శ్వాస చూసుకోమన్నా అన్నం కుంపటి మీద ఉండి మర్చిపోయాను. మీరు శ్వాస చూసుకోమన్నారు, క్లాస్కి వెళ్ళలేదు. అన్ని పనులు చేస్తూ మీరు శ్వాస పీలుస్తున్నారు కదా. ఇన్నాళ్ళు మీరు ఏ పని చేస్తున్నా శ్వాస ఆడుతూనే ఉందిగా. ఆ శ్వాస ఆడుతూ ఉన్నది అని గమనించుకోండి అంతే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, నేను చెప్తుంది అర్థమైంది. ఆ పాప గుణుగుతోందని వినిపిస్తుందా లేదా మీకు? అది మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేసింది? గమనించారంటే పాప అక్కడ ఉంది అని. ఆ కాగితాలు అలా ఎగురుతున్నాయి. మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పదలుచుకున్నది ఏమైనా మర్చిపోయానా, మాట్లాడటం ఆపేశానా? ఎగురుతున్నాయి కాగితాలు. శ్వాసను అలా గమనించండి, అదే అర్థం చేసుకోండి. రిపీటెడ్ గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు గమనించటం చూడటం ఒకటి అనుకుంటున్నారు. మీ దృష్టి శ్వాస మీద ఉండక్కర్లే, మీ గమనము శ్వాస మీద ఉండాలి. ఉదాహరణ, మా గురువు గారు ఏమి ఇచ్చేవాళ్ళంటే, మిలిటరీలో యుద్ధం అయిపోయింది, ప్రమాదకరమైనటువంటి ఫ్రంట్ లో కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, వెళ్ళాడు ఫ్రంట్ కి, యుద్ధం పరిసమాప్తి అయిపోయింది, వాడు బతికే ఉన్నాడు, వస్తున్నాను అని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ రోజే రావాలి వాడు. ఏం చేస్తారు మీరు? అన్ని పనులు చేస్తారు, ఇంట్లో అందంగా అలంకరించుకుంటారు, బట్టలు సర్దుతారు, వాడికి కావాల్సిన పిండి వంటలు చేస్తారు. కానీ వీధిలో ఏదైనా చప్పుడైతే ఆ గమనము, ఆ విధమైన అవేర్నెస్, అదే అర్థం చేసుకోండి. శ్వాస మీద దృష్టి అంటే శ్వాసం చూస్తూ మీరు పనులు చేయటం కాదు, శ్వాస నడుస్తోంది, పనులు చూస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, అది ఏమవుతుందో చూస్తారు తప్ప శ్వాసం చూడరు. నా బాధ అది, నేను చాలాసార్లు ముందు చెప్పేశాను చాలా మందికి, ఇంకెవాళ్ళు ముందుకు రాలేకపోయారంటే అది జరుగుతుందో లేదో చూడటమే తప్ప శ్వాస మర్చిపోతారు. అందుకని నేను నేర్చుకుంటా మీతో చెప్తూ చెప్తూ, ఏం చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అని చెప్పి ఏం చెప్పానో అర్థం చేసుకోండి. ఇవాళ ఆల్మోస్ట్ యోగ విద్యకి ఆధారమైనటువంటి విద్యలు చెప్తున్నాను నేను. మొట్టమొదటి ఏం చెప్పాను? వేద విద్య అన్నా సూర్య విద్య అన్నా ఒక్కటే, అసలు ఏమీ తేడా లేదు. వేదాలు జోలికి మీరు వెళ్లాల్సిన పని లేదు. వేదాలు ఏ భాషలో అయినా ఉండవచ్చు, సంస్కృతంలోనే ఉండాలని ఉండలేదు. మీరు ఎంత కరెక్ట్ గా వేదాలను ఉచ్చారణ చేసినా వాటి అర్థాలు మీకు తెలియకపోతే అది పనికిరాదు అని ఋగ్వేదంలో 164వ సూక్తం ఉంది, దాంట్లో ఒక మంత్రం ఉంది, కిమ్ రిచా కరిష్యసి. ఆ మంత్రం ఏం చేస్తుంది నీకు అర్థం తెలియకుండా నువ్వు ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే మమ్మల్ని తిట్టకండి అంటుంది ఆ మంత్రం. మంత్రం ఉంది అక్కడ, మీకు తెలియదు అర్థం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో. చివరి బిట్టి నాకు గుర్తుంది, ఆ మంత్రం మొత్తం గుర్తులేదు. కిమ్ రుచా కరిష్యసి, ఆ మంత్రం ఏం చేస్తుంది నీకు అర్థం తెలియకపోతే. అర్థం తెలిస్తే మంత్రం కడదా పట్టక్కర్లే. అంచేత వేద విజ్ఞానం అంటే సూర్య విజ్ఞానమే, వేద విజ్ఞానం అంటే సూర్య విజ్ఞానమే, అది బాగా గుర్తుంచుకోండి మీరు. ఆ సూర్యుడు మీ కళ్ళ ముందే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఆ సూర్యుడి యొక్క శక్తే రామాయణ మహాభారతాల్లో వర్ణించబడింది. సూర్యుడిని దాటి ఎక్కడా ఏమీ వర్ణించబడలేదు. వేద విజ్ఞానంలో కూడా సూర్యుడిని దాటి ఏమీ వర్ణించబడలేదు. విష్ణువు మధ్యాహ్నం సూర్యుడికి విష్ణువు అని పేరు, బ్రహ్మ పొద్దున్న ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి పేరు, శివుడు రుద్రుడు రాత్రి అస్తమిస్తున్నటువంటి సూర్యుడికి పేరు. వాడి క్వాలిటీస్ మారుతాయి, అంత బాగా పట్టుకోగలిగారు వాళ్ళు. 12 నెలలలో ద్వాదశాదిత్యులు, అవన్నీ కేశవనామాలే. 24 కేశవనామాలు మనం చదువుతాం, పగలు 12 రాత్రి 12. అంటే అవంతా సూర్యుడికి సంబంధించినటువంటి వెరైటీ. వేద విద్య మొత్తం అది చెప్పింది వాళ్ళు, నేను జాగ్రత్తగా అర్థం చేశాను. రెండోది ఏం చెప్పాను, వేద విద్యలోంచి పుట్టుకు వచ్చేది చంద్ర విద్య. అందుకే రామాయణాన్ని పాలించినటువంటి రాజులు ఇక్ష్వాకు వంశపు రాజులందరూ సూర్యవంశపు రాజులు, మహాభారతంలో ఉన్నటువంటి రాజులందరూ చంద్రవంశపు రాజులు. చాలా అద్భుతంగా ఆ విద్యను మనకు అందించారు ఋషులు, కథల రూపంలో అందించారు. అంటే కథలు గుర్తుంటాయి, మిగతా గుర్తుండవు. ఋషులు ఎంత మన మీద ప్రేమో, ఎంత అవగాహన ఉందో వాళ్ళకి మానవీయ మనోవిజ్ఞానం మీద, సైకాలజీ మీద. కథలుగా చెప్పింది గుర్తుందంతా, లెక్చర్ కొడితే గుర్తుండదు. ఒక కథ గుర్తుంటుంది, కచదేవయ్య అని కథ అందరికీ గుర్తుంది. కానీ ఒక్కడూ నన్ను ఒక ప్రశ్న అడగలేదు, కచదేవయ్య అని కథ అందరికీ తెలుసు కదా. ఏంటి కచదేవయ్య అని కథ? గురువు అంటే దేవతల రాజు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కొడుకు కచుడు మృత సంజీవిని విద్య నేర్చుకోవటానికి శుక్రాచార్యులు వారి దగ్గరికి వెళ్తాడు. నా అనుమానం, నేను చెప్పాక మీకు అనుమానం వస్తుందేమో, కానీ అనుమానాన్ని వదిలేయండి. నా అనుమానం ఏంటంటే, దేవతలకి మృత సంజీవిని విద్య అవసరం ఏమిటి? దేవతలు అమరులు కదా, అప్పటికి అమరులే వాళ్ళు. అమరులు కాకపోతే దేవతలు అనే పేరే ఏమంగా వాళ్ళకి? మృత సంజీవిని విద్య ఎందుకు నేర్చుకోవటానికి వెళ్ళాడు? ఆ కథలో ఉన్న ఆ క్వశ్చన్ ఎవడైనా వేయగలిగితే వాడు వేద విద్య కరువుడు. ఆ అనుమానం రావాలనే పెట్టారు వాళ్ళు ఆ కథ. మీకు అనుమానం రావాలి, కావాలని అలాంటి కథలు తయారు చేశారు వాళ్ళు. పిచ్చి పిచ్చి కథలు అనిపిస్తారు పైకి, కానీ కొంచెం ఆలోచించేసరి కదా మీకు అనుమానం వస్తుంది, వాడు తప్పు రాసి ఉండరు. ఆ నమ్మకం ఉంచుకోవాలి మళ్ళా మనం. అది గ్యారంటీ అయిపోయాక ఇంకా మీకే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. తర్వాత చెప్తాను ఆ ఋషుల యొక్క కథని ఎలా గమనించండి, అది ఆ విద్య మనకి ఇప్పుడు అనవసరం. కానీ సూర్య విజ్ఞానం రామాయణంలో మీకు తెలిస్తే చంద్ర విజ్ఞానం, సూర్య విజ్ఞానాన్ని త్రేతాయుగం అన్నాం, చంద్ర విజ్ఞానాన్ని ద్వాపర యుగం అన్నాం, మరి ఈ యుగం ఇంకా విద్య. సిగరెట్ అందుకు అలుస్తున్నాయేమో, చేతులు అగ్ని ఉండాలని, అది కరెక్టేనేమో. కానీ కాలుస్తున్న వాళ్ళు అగ్రివిద్య కాదు అది చెప్పి కాలుస్తున్నావు అంటే ఒప్పుకోను, కాలుస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మానేయండి, ఆ మాత్రం కంట్రోల్ లేకపోతే. అంచేత ఈ అగ్ని విద్య ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి అగ్ని విద్య ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ ఈ అగ్ని విద్య ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిస్తే అగ్ని ఉత్పన్నం అవుతుంది. ఎలా? సూర్యుడు పాజిటివ్ కరెంట్, చంద్రుడు నెగిటివ్ కరెంట్. పాజిటివ్ నెగిటివ్ వైర్ కలపండి, ఏమవుతుందో చూడండి, అగ్ని ఉత్పత్తి అవుతుంది. అగ్ని విద్య ఈ మూడే విద్యలు, త్రయీ విద్య, త్రైవిద్య మాం సోమప పూత పాప యజ్ఞై విశ్వా సర్గతిం ప్రాప్తయంతి తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగా. దివ్యమైనటువంటి భోగాలు దివిదేవ భోగాన్, దివ్యులు అంటే అంతరిక్షంలో దేవతలు పొందేటటువంటి భోగాలన్నీ కూడా ఈ త్రైవిద్య తెలిసిన వాళ్ళు భూలోకంలోనే పొందగలరు. ఎందుకు పొందలేరు? సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య. సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడంకన్ను, రెండింటికీ మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రము. కన్ను తెరిస్తే మన్మధుడు భస్మం అయిపోయాడే అగ్ని, మరి మనం పుట్టించగలమా అగ్నిని? మీ యజ్ఞ విద్యలో అది నేర్చుకోండి. మీరు అవి రెండు ఎలా కలపాలి, శ్వాసని సూర్యుడు చంద్రుడిలో ఉండేటటువంటి ఆ కిరణాలను కలిపి మీరు అగ్నిని పుట్టించాలి మంత్రాలతో, అగ్గిపెట్టెతో కాదు. పూర్వకాలం ఋషులు చేయగలిగేవారు. చూద్దాం అది ఎలా చేస్తాము. ఆ మ్యాజికల్ జోరికి ప్రస్తుతం మనం వెళ్ళకలేదు, అదేం పెద్ద కష్టమైనటువంటి విద్య కాదు. ఇంత ఫాస్ఫరస్ ఆకాశంలో పెడితే కమ్మంట వస్తుంది, దానికోసం మీరు పెద్ద యోగ విద్య నేర్చుకోకలే. ఫాస్ఫరస్ ముక్క అక్కడ పెట్టారనుకోండి, అదే మండుతుంది. దానికి అగ్ని విద్య నేర్చుకోవాలా, మీరు యోగ విద్య నేర్చుకోవాలా, వద్దు, ఆ మ్యాజిక్ వద్దు. కానీ అది చేయగలిగేవాళ్ళు అప్పుడు వాళ్ళు. అంచేత మీరు మొత్తము సాధన విధానం శ్వాసని గమనించమంటాను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ మూడు విద్యలు శ్వాసలో ఉన్నాయి, అగ్ని విద్య, సూర్య విద్య, చంద్ర విద్య. ఎడముక్కులోంచి మీ శ్వాస వెళ్తున్నప్పుడు చంద్ర విద్య మీద మీకు అధిపత్యం వస్తుంది, కుడిముక్కులోంచి శ్వాస వెళ్తున్నప్పుడు సూర్య విద్య మీద ఆధిపత్యం వస్తుంది. ఈ రెండూ బ్యాలెన్స్ అయినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పాను నేను, ప్రాణాపానము సమూకృత్వ మొన్న చెప్పాను కదా, ప్రాణం కూడా మళ్ళీ ఎవడో వేసుకున్నట్టు లేరు, వేసుకుంటారులే కొంతమంది. ప్రాక్టీస్ చేయండి. ఒక రోజులో పిల్లవాడు పెరిగి 16 ఏళ్ళవాడు ఇప్పుడు 16 ఏళ్ళు ఆగాలి. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు 16 ఏళ్ళవాడు అవ్వాలి అంటే ఒక రోజు తక్కువైనా వాడికి 16 ఏళ్ళు రావు, గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోవు. 16 ఏళ్ళవాడు అవ్వాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ నుంచి కరెక్ట్ గా 16 సంవత్సరం రావాలి. 15 సంవత్సరాల 364 రోజులు అయిందంటే వాడు అప్లికేషన్ రిజెక్ట్. సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి, చెప్పినవి డైరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వెళ్తారు. మీరు ఏ విధమైనటువంటి బాధ ఇబ్బంది లేదు, ఏ విధమైనటువంటి బలవంతాలు లేవు, నమ్మకాలు అక్కర్లే. మీ శ్వాస మీరు గమనించుకుంటున్నారు. ఇందులో మీరు ఏ మతం వాళ్ళ మీకెందుకు మాకెందుకు, సూర్యుడికి ఏ మతం, చంద్రుడికి ఏ మతం, అగ్నికి ఏం మతం, మతాల పిచ్చితో ఎలా కుటుంబ చేస్తున్నాం మనం. యోగ విద్యకి మతాలతో పని లేదు. మీరు ఏ మతాల వాళ్ళైనా ఈ మూడు తెలిస్తే యోగి అవుతారు. మీరు అన్ని మతాలు క్షుణ్ణంగా చదివేసుకున్నా ఇది తెలియకపోతే పండితులు అవ్వచ్చు కానీ యోగులు మాత్రం కాలేరు. అంచేత ఈ యోగ విద్యకు కావలసినటువంటి బేసిస్ ఇవాళ నేను మీకు అందజేశాను. ఎందుకు అందజేశాను అంటే మూలాధార చక్రం గురించి మనం మాట్లాడుకుంటూ వినాయక చవితి నాడు మూలాధార నుంచి మిగతా 7 కిరణాలు కూడా ఆ రోజు దిగుతాయి. అందుకని ఆ వినాయక చవితికి అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ రోజే దిగుతాయి, ఇంకా ఇంకో రోజు దిగవు. మీరు ఏం చేయలేరు, నేను ఏం చేయలేను. అమావాస్య నాడు చంద్రగ్రహణం ఉండదు. ఉంటుంది అని మీరు వాదిస్తే నేనేం చేస్తాను. అమావాస్య నాడు ఏ గ్రహణం ఉండొచ్చు, సూర్యగ్రహణం ఉండొచ్చు. పూర్ణిమ నాడు ప్రకృతి నియమాలు అలాగా, భాద్రపద శుద్ధ చవితి నాడు డైరెక్ట్ గా మూలాధారంలోకి సూర్యుడు యొక్క 7 కిరణాలు దిగుతాయి. అందుకోసం మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి అంతసేపు కూర్చోబెట్టాను. ఆ వాతావరణంలో 21 కిరణాలు త్రిసప్త సవిధ కృత అని పురుష సూక్తంలో ఉంటుంది, 21 వినాయకుణ్ణి పెట్టాం. మీకు తెలిసినా తెలియకపోయినా అదే అవదు. అది దానికి ఏమన్నా మీకు తెలియాలా ఏంటి, టీవీ యొక్క మెకానిజం ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. అందుకు రమ్మంటాయి ఇక్కడికి. మీకు ఆన్ చేయడం తెలియదు, నాకు ఆన్ చేయడం రాదు, కానీ మా గురువు గారికి వచ్చు. అందరినీ ఒక చోట చేర్చేస్తే పాపం ఆయన ఆన్ చేసుకుంటాడు. ఆ భావన ఎందుకు ఇక్కడికే వచ్చి మిమ్మల్ని చేసుకోమంటాను ఆ రోజుల్లో. మేము ఇంట్లో చేసుకోవద్దా సార్ పండుగ, ఏం చేసుకుంటారు ఇంట్లో పండుగ, మీకు అసలు భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యుడు యొక్క 7 కిరణాలు దిగుతాయి మూలాధార చక్రాలను తెలియని వాళ్ళు ఆ పండుగ చేసుకుని ఏం చేస్తారు మీరు, ఏం తెలుసాను అక్కడ చేసుకోవటం ఎందుకు ఆ పండుగని. మన ఋషులు పెట్టినటువంటి పండుగల వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ మళ్లీ మనం గుర్తు చేసుకోకపోతే నాశనం దగ్గరికి వచ్చేసాం మనం. అది కూడా ఇంకోటి చెప్తున్నా నేను కారణం, ఈ విషయాలు లుప్తమైపోయాయి, ఎవడూ వింటలే. చెప్పిన కథల్లా గల్లి చెప్తున్నారే తప్ప మీకు సైంటిఫిక్ గా మీ యోగ విద్యకు ఎలా పనికొస్తాయో చెప్పటమే. నా కోరిక ఏంటి, మా గురుదేవుల యొక్క కోరిక ఏంటి అంటే ఈ విషయాన్ని మీరు 10 మందికి చెప్పేయండి. అందుకే మీతో కూడా నేను చెప్తున్నా. మీరు చెప్పండి, మీరు చేయకపోయినా పక్క వాళ్ళకి చెప్పారనుకోండి, ఏమో వాడు అదృష్టం, వాడు చేసుకుంటాడేమో. కానీ ఆ మూలాధార చక్రంలో శాశ్వతమైనటువంటి కర్మను ఎలాగ మీరు పోగొట్టుకోవాలో చెప్పాను నేను, గుర్తుందా? మూలాధార చక్రం శాశ్వతమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ జన్మలో వాడు తల్లిదండ్రులే. ఈ క్షణం నుంచి నువ్వు నా తండ్రి కాదు పో అన్నా చేయగలిగేది ఏం లేదు, నువ్వు పోవచ్చు కానీ వాడే నీకు తండ్రి. అలాంటి సంబంధ బాంధవ్యాలలో అలాంటి కర్మలు మీరు ఎలా పోగొట్టుకోవాలని చెప్పాను, ప్రేమ. మూలాధార చక్రానికి ఆధారభూతమైనటువంటి కర్మ ప్రేమ. ప్రేమ ఉంది మీలో, మాకుంది సార్ ప్రేమ, నేను ఒప్పుకోను. ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళు దోషం కనిపించకూడదు, ఖచ్చితంగా దోషం కనిపించకూడదు. నేను చాలాసార్లు చెప్తాను కదా, పేరెంట్స్ చాలా మంది నా దగ్గరికి వస్తారు ఎంసెట్ పరీక్షలు అయిపోగానే, ఏం చదివింది మాస్టర్, మా అబ్బాయో అమ్మాయో రాత్రి బదులు చదివింది, ఏదోది పరీక్ష ఒక రోజు గంట ముందు తన్నొప్పి వచ్చేసింది, లేకపోతే అసలు ఫస్ట్ ర్యాంక్ మా అమ్మాయిదే, అసలు ఎన్నో ర్యాంక్ వచ్చింది రాదు మాత్రం అడగండి మాస్టర్, అసలు రాలేదు, తప్పు అమ్మాయిది కనిపించదు చదవలేదని. నేను తిట్టడం లేదు, మీకు తప్పు ఎందుకు కనిపించలేదు, ప్రేమ ఉంది కనుక. అంచేత మీకు ఎదుటివాడిలో తప్పు కనిపిస్తున్నంత వరకు మీరు ప్రేమ మూర్తులు కాలేదు. ఎదుటివాడంటే బయటలో ఎవడైనా కావచ్చు, వాడు శత్రువులో కూడా రాముల వారికి దోషం కనిపించేది కాదు. రావణాసురుడు ఆత్మ రాముల్లోనే కలిసిపోయింది, శిశుపాలుడు ఆత్మ కృష్ణుల్లోనే కలిసిపోయింది. అంటే అర్థం ఏంటి, వాళ్ళు దోష బాధ్యత ప్రకారం ఏం చేశారో అది చేశారు, కోపంతో చేయలే. తేడా అర్థం చేసుకోండి. ప్రేమించమంటే మీ వాళ్ళని బయట వాళ్ళని అందరినీ నెత్తికి ఎక్కించుకోమని నేనేమంటానులే. శుద్ధి సాయం కుక్కలో చూస్తున్నాను సార్, రోడ్డు మీద వచ్చే కుక్కలన్నీ మా గదిలో బెడ్రూమ్ లో ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను, నేను బయట పడుకున్నాను, పిచ్చివాడంటారు. చూడండి అందులో, అందులో కూడా భగవంతుడే ఉన్నాడు అని గుర్తించండి తప్ప కుక్కని కుక్కలాగే ట్రీట్ చేయండి. నేను చెప్పాను కదా, నేను శుద్ధి సాయితో ఏం చెప్తాను, నాయన నువ్వు కుక్క రూపంలో రావటం ఎందుకయ్యా, నువ్వు శుద్ధి సాయి రూపంలో రా, మేము గౌరవిస్తాం నిన్ను అని అందండి. తప్పేం లేదు, వాళ్ళకి అర్థమవుతుంది మన భావం. ఆయన కుప్పర కుప్పల్లో వచ్చి మనకి తెలియక ఆయన మీద రాళ్ళు ఉంచిరి మనం, ఆయన కాళ్ళు విరక్కొట్టి చూసావా నా కాళ్ళు విరక్కొట్టావు అని ఇందుకు ఈ గందరగోళం అంతా. భావన అర్థం చేసుకోండి, నేనేం చెప్తున్నా వాళ్ళు క్రిటిసైజ్ చేయటమే. మనం చేసే తప్పది ప్రేమించటం అంటే వాళ్ళని దండించొద్దు అంటలే, కానీ దండన వాళ్ళ మంచి కోసం చేయాలి తప్ప మీ మాట వినలేదని కోపం పడకండి. మీరు చూసుకోండి మీ కోపం ఎందుకు వస్తుందంటే మీరు చెప్పినట్టు వినలేదని, అది కుదరదు. దండించండి, దానికి ఉంది. రాక్షసులు అందరినీ దండించాడు రాముడు, దుర్గాదేవి దండించింది. కానీ కవి దుర్గా సప్తశతిలో రేపు నవరాత్రుల్లో మనం సాధన చేస్తున్నప్పుడు ఆ శ్లోకాలు చెప్తాను నేను. ఏమి అదృష్టం ఆ రాక్షసుడి తల్లి, ఋషులు కూడా చూడలేనటువంటి నీ దివ్యమైనటువంటి మొహాన్ని చూస్తూ చచ్చిపోయారు వాళ్ళు. ఋషులు కోరుకుంటారు అలాంటి చావు, ఇంకా వాళ్ళకి ముక్తి తప్ప ఏముందంటాడు. అమ్మ చేతిలో చచ్చిపోతున్నారు వాళ్ళు, ఎవరు మొహం చూస్తూ చచ్చిపోతున్నారు, దివ్యమైనటువంటి మంగళ స్వరూపాన్ని చూస్తూ చచ్చిపోతున్నటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు. మా గురువు గారు ఒక మాట చెప్పారు, నేను చెప్తాను గుర్తుందా, ఒకసారి బద్రీనాథ్కి వెళ్ళారు గ్రూప్, కాస్త గుజరాతీ ఫ్యామిలీస్ వాళ్ళు, కాస్త గురువు గారిని కూడా తీసుకెళ్లారు. ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది, గురువు గారి దగ్గర వచ్చారు, అంత అదృష్టం కూడా అని అన్నారు. బద్రీనాథ్లో ప్రాణాలు పోయేంత అదృష్టం అడిగిలేదయ్యా, బతుకుతాడన్నా. దివ్యమైనటువంటి స్థలంలో ప్రాణాలు వదలటం ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, మీరు కొట్టండి తిట్టండి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి. మనం మంచి మార్గంలో పెట్టడానికి వాళ్ళని ఖచ్చితంగా దండించటం లేదు, మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి, అక్కడ చూసుకోండి. ప్రేమ అంటే తిట్టద్దు కొట్టద్దు అని కాదు, మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. మీరు ప్రయత్నించగలరే తప్ప వాళ్ళ కర్మను మీరు మార్చలేరు అన్నది గుర్తుంచుకోండి. మళ్ళీ అది గుర్తుంచుకోండి, వాళ్ళని చావుగొట్టేసి చితక్కొట్టేసి ఏదో చేసినా వాళ్ళ కర్మానుసారమే వాళ్ళు జరుగుతారు. నేను ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఉజ్జయినిలో ఒక రాజుగారి ఆస్థానంలో ఒక జ్యోతిష్కుడు ఉంటూ ఉండేవాడు. వాడు చెప్పింది రైట్, ఇంకా తప్పదు. ఆస్థాన జ్యోతిష్కుడు కూతురు పుట్టింది రాజుగారికి, లేక లేక జాతకం చూపించాడు. అడుక్కు తింటున్నాను, పూర్వకాలంలో ఆ దమ్ము ఉండేది పండితులకి, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగే దమ్ము, వాళ్ళకి ఇష్టమైన చెప్పడం కాదు. ఇప్పుడు అది ఆ దమ్మేది ఎవరి దగ్గర ఉంది, ఓ చీఫ్ మినిస్టర్ ఎవడో వచ్చాడంటే తిరుపతి వెంకటరమణమూర్తి గంగలో దిగాడనమాట, వాళ్ళ జోలికి ఎవడో ఉండడు, చీఫ్ మినిస్టర్ వెంకటరమణ ఉంటారు. మన దేవుడికి పట్టిన కర్మ అది, లేకపోతే మన పూజారులకు పట్టిన కర్మ, దేవుడికి ఏం కర్మ కొడుతుంది. ఇంచేత వాడు ఖచ్చితంగా చెప్పాడు అడుక్కు తింటుందని, నేను రాజుని, మా అమ్మ అడుక్కు తింటాయంటే నేనేం చేస్తాను రాజా, జాతకంలో అలా ఉంది. సరే, ఆ కాలపు రాజులు కూడా విద్వత్తులు గౌరవించాడు. ఐ విల్ బ్రేక్ ఇట్, నీ మాట వమ్ము చేస్తాను, చాలా మంచిది, నాకు రాకుమారి అడుక్కు తినాలని ఉంటుందా, వమ్ము చేయండి అన్నాడు. సంవత్సరాలు గడిచాయి, 8 ఏళ్ళు వచ్చాయి పాపకి అన్నాడు. ఏంటి 8 ఏళ్ళు అయిపోయింది, నువ్వు చెప్పావా మా అమ్మాయి అడుక్కు తింటుందని, హాయిగా ఒంటరి మేడ కట్టాను నేను, పొద్దున్న సాయంత్రం కూడా పిండి వంటలు అన్నీ ఆవిడకి వెళ్తున్నాయి, ఇంకే అడుగుతుంటుంది ఆవిడ అన్నాడు. పదండి చూద్దాం అన్నాడు. వెళ్ళారు దాసీలు. దాసీలు వాళ్ళందరూ కూడా పిండి వంటలు అక్కడ పెట్టేశారు, బయటకు వచ్చేసారు. కిటికీలోంచి చూస్తున్నారు రాజుగారు వాళ్ళు. బొమ్మలు ఆడుకోవటానికి ఉంటాయి కదా, ఓ బొమ్మ ముందు ఈ పిండి వంటలు అంతా పెట్టి నాకు పిండి వంట పెట్టవు అని అడుగుతుంటుంది ఆవిడ. కర్మని మార్చలేం మనం, అసంభవం అది. అది గుర్తుంచుకుంటే మీకు కోపాలు రావు. ప్రయత్నించండి, మానవ జీవితంలో ప్రయత్నించటానికి. మరి రెండు మీరే చెప్తున్నారు మాస్టారు, తేడా చెప్తాను నేను. ఎక్కడ మనం ప్రయత్నించవచ్చో, ఎక్కడ మనం ప్రయత్నించలేమో. తల్లి తండ్రిని మార్చలేరు కదా, అక్కడ మార్చలేము మనం. స్నేహితులను మార్చుకోవచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మార్చుకోవచ్చు, జత కొన్ని మార్చుకోగలం, కొన్ని మార్చుకోలేం కర్మని. అంచేత ఆ విధమైనటువంటి కర్మలలో, మార్చుకోలేనటువంటి కర్మలలో మార్పు తీసుకువచ్చే రోజు భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజు మార్చగలరు మీరు, ఇంకే రోజు మార్చలేరు కర్మని. ఆ రోజు ఇది కూడా మార్చేసుకోవచ్చు మీరు, పర్మనెంట్ లింక్స్ని కూడా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలి, తర్వాతదంతా శ్వాస మీదే ఆధారపడి ఉంది. శ్వాసను మార్చుకోవటమే మొత్తం విద్య అంతా కూడా. ఇంచేత ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు జరిగినటువంటి మార్పులలో, మూలాధార చక్రంలో జరిగినటువంటి ఒక మార్పు చెప్పాను కదా, ప్రేమ. రెండోది ఏం చెప్పాను, ప్రేమ వల్ల మీలో ఏం రావాలి, ఓర్పు. ప్రేమ వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఓర్పు వస్తుంది. తర్వాత ఏం రావాలన్నాను, క్షమ. క్షమించండి ఎదుటవాడిని. క్షమించటం వల్ల మీలో ఏమొస్తుంది, శాంతి. ఇవి నాలుగు మూలాధార చక్రానికి కావలసినటువంటి లక్షణాలు. ఇవి మీ జీవితంలో వస్తే మూలాధార చక్రం జాగ్రత్తమైంది తప్ప మమ్మూలాధారం దగ్గర టింగ్ టింగ్ క్వింగ్ క్వింగ్ అబ్బో మంటలు లేచిపోతున్నాయి మాస్టర్. బయలు ఉన్నవాడికి మంటలు లేస్తాయి, బలే లేస్తాయి. వాడు మూలాధార చక్రం ఏం జాగ్రత్త అవ్వదు. మీరు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి స్పందనలు కాదు ఇంపార్టెంట్, మీ క్యారెక్టర్ లో మార్పు వచ్చిందా లేదా, మీ జీవితాలలో మార్పు వచ్చిందా లేదా. ఇది పెర్మనెంట్. ఇది కాకుండా మన జీవితాలలో కొన్ని తాత్కాలికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఫలానా వాళ్ళు మన క్లాస్మేట్స్, రైల్లో పరిచయమైన వాళ్ళు, రకరకాలైనటువంటి బంధుత్వాలు. చాలా మంది బంధువులు మనం కలుసుకోం కూడా, రక్త సంబంధం వల్ల వచ్చినటువంటి బంధుత్వాలే తప్ప అసలు వాళ్ళ మొహాలు కూడా మనం కొన్ని సంవత్సరాలు అయిపోతుంది చూడడం. కోపం లేదు, ఏమీ లేదు, అది కుదరదంటే మనకి. ఇలాంటి సంబంధ బాంధవ్యాలు మూలాధార చక్రాన్ని ఎలా ఉపయోగించుకోమంటాడు అంటే, కుంకుమార్చన శ్రీదేవికి లలితాదేవికి వాటికి మనం కుంకుమార్చన చేస్తాం. కుంకుమ ఏ రంగులో ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. అది మూలాధార చక్రాన్ని టచ్ చేయడానికి కావాల్సినటువంటి వైబ్రేషన్స్ కంటి ద్వారా వెళ్తాయి. కంటి ద్వారా వెళ్తున్నాయంటే ఏ విద్య ఉపయోగిస్తున్నారు మీరు, కుడి కన్ను సూర్య విద్య, ఎడం కన్ను చంద్ర విద్య, రెండు ఉపయోగిస్తున్నారన్నమాట మీరు. ఇంకా ఎరుపు రంగు కనిపించింది అంటే ఆ విద్యను ఇలాగే ఉపయోగించుకుంటాం మన శరీరాల్లో, అది ఎవడు చెప్పడు. ఎరుపు రంగు మీద మీ దృష్టి పడింది అంటే ఎరుపు రంగు మూలాధార చక్రం, ఆ చక్రం వరకు ఎలా వెళ్తోంది, మీ దృష్టి ద్వారా వెళ్తోంది, సూర్య విద్య చంద్ర విద్య ద్వారా. అది మిల్లిమిల్లిగా తర్వాత మనం నేర్చుకుందాం. కానీ ఇక్కడ పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు అనేక చక్రాలు మనకి తగులుతాయి. ఆ పేర్లు కూడా మీరు కాస్త ఖండత పట్టుకోవాల్సిందే. ఇంచంటే ఈ విద్య గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, కానీ సెప్టెంబర్ నెలాఖరు వరకు నేను ఇదే రుద్దుతాను కనుక అప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మూలాధారం వరకు వెళ్లే లోపల ఆజ్ఞ నుంచి విశుద్ధి, విశుద్ధి నుంచి అనాహతం, అనాహతం నుంచి మణిపూరకం, మణిపూర్ నుంచి స్వాధిష్టానం. ఇక్కడెక్కడైనా ఆపేసుకోవచ్చు దాన్ని, ఆ ఎరుపు రంగుని. కింద వరకు దిగక్కర్లే. మరి ఎలా ఆపుకోవాలి దాన్ని, ఏ విధమైనటువంటి దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అంటే మళ్ళా శ్వాస ద్వారానే చేస్తాం కనుక కళ్ళు మూసేసుకోండి. ఎంత లెక్చర్ నేను కొట్టినా లాభం లేదు. మీరు శ్వాస పట్టేసుకుంటే మీరే నాకు లెక్చర్ కొట్టచ్చు. నడు ప్రస్తుతం తిన్నగా ఉంచుకోండి, తర్వాత నడుల గురించి పట్టించుకోకండి. మీరు చేతుల దగ్గర అక్కడ కూడా ఏ విధమైనటువంటి స్ట్రెయిన్ ఉండకూడదు. ప్రాణముద్ర అయినా వేసుకోండి, అపానముద్ర అయినా వేసుకోండి. ప్రాణముద్ర అంటే బతకన వేలు, చితికన వేలు, ఉంగరపు వేలు కలవాలి. అపానముద్ర అంటే బతకన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు కలవాలి. మీ ఇష్టం, ఏదో ఒకటి ఎన్నుకోండి. మిగతా రెండు వేళ్ళు స్ట్రైట్ గా పెట్టుకోండి, రిలాక్స్డ్ గా ఉండండి. ముఖ్యంగా ఈ సాధన చేస్తున్నప్పుడు భ్రుకుటి చీక్స్ బుగ్గల మీద కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అవుతారు చాలా మంది. రిలాక్స్ చేసుకోండి దాన్ని, కదుపుకోండి దాన్ని, మీ ఇష్టం బాగా కదుపుకోండి. మంచి ఎక్సర్సైజ్ కూడా. ఫేషియల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు బ్యూటీ పార్లర్లో అసలు ఎక్సర్సైజ్ చెప్పిస్తారు, విక్రిస్తారే పిల్లలు. అలా రకరకాల మొహాలు పెట్టుకోవచ్చు మీరు. క్లీన్ చేసుకోండి, ఆ స్ట్రెయిన్ పోవాలి బుగ్గల మీద. కంటి కింద, గొంతుక కింద హాయిగా రిలాక్స్డ్ గా ఉండండి. మీరు ఏమీ కష్టపడదలుచుకోవటం లేదు. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. మీరేమీ ప్రయత్నించకండి, అది నేను చెప్పే ట్రిక్. పిలచడానికి ట్రై చేయకండి, వదలటానికి ట్రై చేయకండి. దానంటే అదే లోపలికి వెళ్తుంది, దానంటే అదే బయటకు వస్తుంది. రైట్, ఎక్కడ చూడకండి, మీ దృష్టి ఎక్కడ ఉంచకండి. సో దేన్ని చూడకండి మీరు, అన్ఫోకస్డ్ అంతా కావాలి అంటే ఎదురుకుండా ఒక చీకటి ప్రదేశంలో మీరు కూర్చున్నట్టు భావించుకోండి, నీలం రంగు కాంతిలో కూర్చున్నట్టు భావించుకోండి తప్ప మీ శరీరం మీద దృష్టి వెళ్ళనివ్వకండి. అది బ్రేక్ చేయాలి ముందు. విశాల గగనం కింద, నీలి ఆకాశం కింద నేను ఒక్కడే ఉన్నాను ఈ పృథ్వీ మీద. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. శ్వాస మీరు పీల్చడానికి ట్రై చేయకండి. శబ్దాలు వినిపిస్తూనే వినిపించనివ్వండి, చెవుల మీద పడి వెళ్ళిపోతాయి. మీరు దాన్ని పట్టించుకోకండి. ఆ పాట ఏంటి, ఆ గేట్ చప్పుడు ఏంటి, అంటే ఆ బస్సు చప్పుడు ఏంటి రాని ఉండ, చెవుల మీద పడతాయి పోతాయి. దాన్ని గమనించకండి మీరు. శ్వాసే లోపలికి వెళ్తుంది, వెళ్ళనివ్వండి. దానంతా అది బయటకు వస్తే రానివ్వండి, ఆగిపోతే ఆగిపోండి, ఏమీ అవదు. శ్వాసలో లయం అయిపోండి. లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. మీరే, యు ఆర్ గోయింగ్ ఇన్ కమింగ్ అవుట్.